విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
ఉద్యోగాదు ఇన్ని భగవంతుడే అనే జ్ఞానం కలిగించాలి. అదే భగవత్సమైన బ్రహ్మానందాన్ని ఇస్తుంది. ఇంతవరకు ఎంతో మంది భక్తులు ఇదే మార్గాన్ని ఇచ్చారు, అనుసరించారు. ప్రహ్లాదాదులు ఏకాంత పదే, వాళ్ళు తింటున్నా తాగుతున్నా తిరుగుతున్నా నడుస్తున్నా కదులుతున్నా మెదల ఏ పని చేసినా సర్వకాల సర్వావస్థలలో తమ మనస్సుని నా వాక్కుని భగవంతుడి మీద పెట్టారట. అందువల్ల వాళ్ళు తింటున్నది ఎవరు తింటున్నట్టయింది, ఉంటున్నట్టు వాళ్ళ పరమేశ్వరుడు తిన్నాడు. నివేదన అంటే అది, నివేదన అంటే కేవలం దేవుడి దగ్గర రెండు బట్టి మొక్కలు పెట్టేసి తర్వాత పని అయిపోవడం కాదు. నువ్వు అన్నం తింటున్నావు ఏం తింటున్నా భగవంతునికి సమర్పించడం అంటే ఎలా అవుతుంది? అది తింటున్నప్పుడు నామస్మరణంగా చేస్తున్నావు, అన్నం తింటున్నప్పుడు వాక్ ఓ దబదబ వాగుతూ పక్కవాణి తింటూ తింటే ఇది రాక్షస భోజనం. దైవతం చేస్తూ ఈ భోజనం చెయ్యాలి. అందరు కాసేపు నీ మొహం తగలయ్యా అని వాణి పక్కవాణి తిడుతూ ఉంటే తింటున్నారు దేవుడు తినడు. అలా తింటున్నప్పుడు భగవన్ చేస్తే ఇది నివేదన అవుతుంది, తిరుగుతున్నప్పుడు భగవన్ చేస్తే ఈ తిరుగుడు కాస్త మన తిరుగు అటు ఇటు తెగ తిరిగితే శరీరం అంతా ధ్వంసం అయిపోతుంది. అదే భగనామం చేసుకుంటూ భక్తితో తిరిగితే శరీరం పవిత్రమై భగవత్ సమర్పణ. అలాగే మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో అవుతున్నా లోపల అంతంగా నామం సాగాలి, భగవత్ స్వరూపం అవుతుంది శరీరం. ఈ విధంగా మొత్తం మీద తీరాన్ని మనోవాక్ కర్మల ద్వారా త్రికరణ శుద్ధితో భగవంతుని అర్పించాలి. త్రికృతి అంటే మూడు, మూడు కరణాలు శుద్ధిగా ఉండాలి. ఏమిటా మూడు? మనసు, వాక్కు, మనోవాక్కాయం. మనస వాచ కర్మణ ఈ తెలుసుకో అని ఆ భక్తుని అనుగ్రహంతో దాన్ని ఆ భరుడు ఇచ్చాట. ఆ జీర్ణించుకున్నాడు ఆయన. ఆ క్షణం నుంచి ఆ ద్విజుడు భగవంతుణ్ణి ఇచ్చ చేశాడు. భగవంతుడు వేరే ఎక్కడో ప్రత్యేకంగా అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి అందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, ప్రతి ఘటనలో ఉన్నాడు, ప్రతి వస్తువు ఉన్నాడు అనే జ్ఞానం కలిగింది. చేపలు పడుతున్నవాడిని చూశాడు, ఆ చేపలో భగవంతుడు కనపడ్డాడు. కూర్చున్న కుర్రవాడు కనపడ్డాడు. వింటున్న శ్రోతలో ఆయనకి భగవంతుడే దర్శనమిచ్చాడు. అన్నం తింటే పదార్థంలో విష్ణువే ఇచ్చాడు. ఇంకా ఇంతెందుకు మలమూత్రాదులు విసర్జించేటప్పుడు కూడా భగవంతుడే కనిపించాడు. ఆశకెళ్ళిపోయాడు పరాస్థాయి. నిరంతర సారాధన చేశాడు. నారాయణయను నామము నరులు ఇహ పరతారకము నారాయణయను నామము నరుకు ఇహ పరతారకము నారాయణను నామము నరులు ఇహ పరతారకము నారాయణయను నరుకు ఇహ పరతాకము నారాయణయను నాము సంసారం పురు సాగము నావరానాము సంసారం పురు సాగరం నావకదానామము సంసారం పురు సాగరము నావకదామము పిగిల్చుటయే ధర్మము జపిల్చుటయే ధర్మము విడనాటని కర్మము జపిగించుటయే ధర్మము విడనాడుటని కర్మము నారాయణయను నామము నరుకు ఇహ పరతారము నారాయణయను నామము పాపపుంజమిదేహము వదయ్యాయే మోహము పాపపుంజమిదేహము వలదయ్యాయే మోహము పాపపుంజమిదేహము వలదయ్యాయే మోహము పొందాలంటే మోహము స్మరించాలి హరినామము పొందాలంటే మోక్షము స్మరణాలి హరినామము పొందాలంటే మోక్షము స్మరించాలి హరినామము నారాయణయను నాము నరులకు వరతారకము నారాయణయ నామము నరులకు ఇహ వరతారకము నారాయణయను నామము నరులకు ఇహ వరతారకము అని అనుభవుడు ఇంద్రజుమ్రుడు తాను పాడి మొత్తం భక్తులందరి చేత పాడించాడు భగవంతుని సమారాధన చేశాడు. నిత్యం ఈ విధంగా భగవంతుణ్ణి గుణాలని గానంగా ఆయనకి దేహ భ్రాంతి వదలే, ఈ శరీరం మీద భ్రాంతి పోయిట, ఇంకా కొంతకాలము పిండి వంటలు చేయించుకోమనే కోరిక పోయింది, పాపమైన తిరుగుడు పోయింది, క్రోధం పోయింది, అక్రోధగా కోపం భగవంతుని మీద శిలాస్త్రీగా అక్రోధనుడైపోయాడు. నచ మాత్సర్గా ఎవడి మీద రవ్వంత ఈర్షలేదు, వాడికి రూపాయి తిలగల్లాడిపోతుంది ప్రాణం ఆ ద్వేషం. భగవంతుడి యొక్క ఆరాధన ఆయన మనసుని ఆయన శరీరాన్ని ఆయన తత్పూర్తిగా మార్చేసిందట. ఆరాధయామాస పరం భావబోధ సమాహిత త్యక్త్వా పుత్రాశు స్నేహం నిర్ద్వందో నిష్గ్రహ. భక్తిభావంతో ఆయన హృదయం పవిత్రమైపోయి ఆ భగవంతుణ్ణి సమాహిత చిత్తంతో ఆరాధిశాడు. అంటే లోకమన్ పరమాత్ముడనే దివ్య జ్ఞానంతో ఆరాధించాడు. పుత్రుల మీద, భార్య మీద, ఇంటి మీద, అన్నింటి మీద మమకారం నశించింది, స్నేహం పోయి, నిర్ద్వంద్వము లోకంలో రెండు లేవు ఒకటి జ్ఞానం వచ్చిందట. నిర్ద్వం అంటే ఏమిటి, రెండు ఒకటే. ఏమిటి ఒకటే, మొత్తం సృష్టిలో ఉన్నది ఒక్కడే భగవంతు. ఆయన్ని మీరు శివుడనండి, విష్ణునండి, అమ్మవారు అనండి, ఒక్కే శక్తి. ఆ శక్తి ఒక పరంజ్యోతి రూపం. దీనికోసం వాదాలు వాదించి కొట్టుకుని కూడా చచ్చిపోకండి. పదవుడు కానీ ఇది వ్యాకరణంలో ఎలా వస్తుంది, గురించి చెప్పారా, విష్ణువు గురించి చెప్పారా, ఇది అజ్ఞానమే. చెప్పింది పరమాత్మ గురించి చెప్పారనే జ్ఞానం రాదు. అందుకే శరాచార్యులు వారు ఏమన్నారు, కొంతమంది శబ్దం మీదే చర్చలు చేస్తూ సంప్రాప్తే సహితే కాలే నహి నహిర డుకురుణ్ కరణ. డుకురుణ్ కరణే అని వ్యాకరణలో ఒక పాఠం ఉంది. ఆ వ్యాకరణ పాఠం ఆయుర్దయం తీరు ఎవడి దగ్గరికి వచ్చి కాపాడుతుందా నిన్ను, రో వ్యాకరణం చదువుకుంటే వ్యాకరణం నిన్ను చచ్చిపోడు కాపాడదు. అంచేత తత్వంతం విడిచిపెట్టి చర్చ విడిచిపెట్టి చర్చ స్థాయి వరకే, ఆ స్థాయి దాటాక ఆత్ముడు ఒక్కడే. ఆ విషయం తెలుసుకో, అప్పుడు అరవిందుని స్మరించు, నీకు బ్రహ్మానందం కలుగుతుంది. ఓ మూర్ఖ ఈ పని చెయ్యి అన్నాడు ఆయన. ఇక్కడ ఇంకా కొంతమందికి చేతస్థం వదల, ఈ సేవాస్యం విధం ఈశ్వరుడు గురించి చెప్పారా, విష్ణువు గురించి చెప్పారా, బ్రహ్మ గురించారా అంటే ఉన్నది పరమాత్మ చెప్పారంటే జ్ఞానం రావాలట. అది రానప్పుడు చదువుకున్న చదువు మొత్తం శూన్యం. ఆ జ్ఞానానికి వచ్చాడు, అది నిర్వంతం అంటే. తర్వాత నిష్పరిగ్రహ, ఇంకా స్థాయికి వెళ్ళాక ఎవరి దగ్గర ఏమీ స్వీకరించాల, అందరు హృదయం ఇచ్చేయండి చాలన్నాడు. అంత ఇంకేమవుతుంది, సర్వమ సన్యాసం అంటారు దీనిని, పనులు చేయడమే. కర్మ సన్యాసం చేయడం ఆయన. ఆ స్థాయికి అన్నం వండుకోకర్లా, తినక్కర్లా, కదలకర్లా, మెదలక్కర్లా, సర్వకర్మ సన్యాసం. కూర్చోలు అన్ని పనులు అయిపోతాయి వాళ్ళకి. గొప్ప పరమాత్మతత్వం అంటే వైరాగ్యం పొంది ఆత్మదృష్టాడు. నా ఆత్మ మాత్మ ఒకటే, నాలో ఆత్మే అందరిలో ఉన్నది, కాబట్టి ఆయన తిట్టిన అందరూ బాధపడతారు అనుకున్నాడు. ఆశాడు సంపూర్ణ జగత్తంతా ప్రతి పరమాత్ముడు కనపడుతుంది. ఎదురుగుండా ఒకవాడు కనపడితే ఆ పిల్లవాడిలో జగ కనపడుతోంది. శ్రీకృష్ణుడు నోట్లు యశోదకు లోకాలు కనపడ్డాయంటే ఆత్మదృష్టి అంటారు దాన్ని. అందరు ప్రాణులు భగవంతుడికి కనపడితే ఇంకా వాళ్లలో లోకాలు కనపడడం ఆశ్చర్యమేమున్నది. అలా ఆశ్చర్యంగా లోకాలన్నీ ఆయనకి కనిపించాయి. సంప్రాప్య పవనామంత్యాం బ్రాహ్మీ మక్షరవృవిగాం అవాప పరమం యోగం ఏనైకం పరిపశ్యతి. అక్షరము భగవ రూపం. మీరిచ్చిన డబ్బు ఇవాళ ఉంటుంది రేపు, వస్త్రాలు ఉంటాయి, భూములు పోతాయి, చివరికి ఏనుగులు పోతాయి, అన్ని నాశనమైన నాశనం కానిది అక్షరం. అంటే ఎన్నో సంవత్సరాల కింద రాసిన ఈ పురాణాలు ఇప్పటికి కూడా ఉన్నాయంటే రూపంలో ఉండడమే అక్షరము. నాశనం లేనిది బ్రహ్మ అక్షర స్వరూపం, నాశనం లేని స్వరూపుడు అని మనం ఇతనికి వచ్చిందట. దానిని పరమ యోగము అంటారు. అక్షరంత మిగతావన్నీ నాశనం అయిపోతాయనే జ్ఞానం ఆయనకి కలిగింది. అప్పుడు ఈ లోపల ఒక తెలియని ఆనందం కలిగిట. ఆ ఆనందం ఎలాంటి ఆనందమో చెప్తున్నాడు ఆయన. ఆ ఆనందం ఆత్మానుభవం. దానినే ద్వితీయ బ్రహ్మానందము. సాటి లేదు దానికి, సాటి వచ్చడం మరొకట్లేదు. సినిమాలు వచ్చే ఆనందం తాత్కాలికం, పదవులు వచ్చే ఆనందం తాత్కాలికం, ఉద్యమం పెర్మనెంట్ అయితే వచ్చే ఆనందం తాత్కం, ఇవన్నీ తాత్కాలికమే. శాశ్వతమైన ఆనందం ఆ పరమాత్ముడు లోపల ధరిస్తే వచ్చే ఆనందం, ఆ బ్రహ్మానందం తేడది. దానికి సాటి వచ్చే ఆనందం లేదు, అటువంటి దాన్ని పొందాడు. ప్రతిరోజు ఉదయమే లేచి ప్రాణాయామం చేసేవాడు, శ్వాసను చేయించాడు. మోక్షం కోసం, పరబ్రహ్మని కోసం నిత్యం భక్తి శ్రద్ధలతో ఆయన నామస్మరణం ఇహపరతకమని తెలుసుకున్నాడు ఆయన. ఆ తర్వాత యోజు అప్పుడప్పుడు నాశనం లేని పరబ్రహ్మను కూడా చేవట. పరబ్రహ్మను ఎలా చూడొచ్చు? ఆనందం ద్వారా చూడాడు. జ్యోతి రూపం చూసేవాడు. రూపానికి అతీతుడైపోయాడు ఆయన కొంతకాలానికి. ఇలా కొద్ది రోజులు ఒకనాడు ఆయన సూర్యుడు ఉదయిస్తున్న ఆ దిక్కును గుర్తుపెట్టుకుని బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? యోగశక్తి ఉంది కదా, ఆకాశ గమనం చేసేసి మానసరోవరం దగ్గరికి వెళ్ళిపోయాడు. మనం మానసరోవరానికి వెళ్ళాలంటే 100,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంచేతేమి అంత యాతన, పర్మిషన్లు తీసుకోవాలి. యోగశక్తి వచ్చేసింది, అలా వెళ్ళిపోయాడు. ఇంకా మనకు ఆ శక్తి రాలేదు. మీరు వెళ్ళేట్టు కూడా దృష్టిలో పెట్టుకుని 1,00,000 రూపాయలు వేసిన పడు బాబు. ఉత్తర స్థితమైన మేరు పర్వత ప్రాంగణం దగ్గర కూర్చాడు. ఐశ్వర్య ప్రభావం వల్ల ఆకాశం వల్ల అందులోకి వెళ్ళాడు. ఆ మానసరోవరంలో స్నానం చేసి అక్కడ ఆయనకి హంసం ఒకటి దర్శనం ఇచ్చింది. హంస అంటే యోగి దర్శనం అయ్యి. యోగి ఎటువంటి వాడు? నాశనం లేకుండా, వయస్సు యొక్క ప్రభావం లేకుండా 30 ఏళ్ల వయస్సు వాళ్ళ కనబడతాడు. అటువంటి యోగేశ్వరుడైన శ్రీకృష్ణ దర్శనం అయ్యిందట. అలా దర్శనం అవ్వగానే తక్షణం ఆ సరోవరం దగ్గర మెరుపు మెరిసింది. విమాం సూర్య సంగాశం ఆదుర్భూతమనుత్తమం అగచ్చన్ దేవనాగా అంధర్వాప్సరాంగణగా. సూర్యుడిలాగా వెళ్ళిపోతున్న ఒక అత్యద్భుతమైన తేజస్సు కల దివ్య విమానం ప్రత్యక్షమయ్యింది. అది అతి ఉత్కృష్ట విమానం. యోగేశ్వరు ఆ విమానం చుట్టూ ఊత ఉన్నారు. వాళ్ళు ఎక్కలేరు, కూడా ఉంటారంతే. ఎక్కడానికి చాలా అర్హత కావాలి. విమానం వచ్చేసిందని అందరూ ఎక్కేయటానికి వీళ్ళు ఒక్కొక్క అర్హతను బట్టి ఒక్కొక్కటి. రథం వచ్చింది, కొందరు నడిచి ముందెళ్ళాలి, వెనక రావాలి, కొందరు పక్కన రావాలి, కొందరు ఎక్కి రావాలి. భగవంతుడు వారికి ఆ అర్హతను నిర్దేశిస్తాడు సాధనని బట్టి. ఇది భగవంతుని యొక్క చుట్టూ యోగ దేవగణాలు గంధర్వులు అప్సరగా చేరు ఆ విమానం చుట్టూ. అదిగో ఆ విమానం ఇంద్రజుమ్మరుడి దగ్గర ఆగింది, దండం పెట్టాడు. ఆ విమానం పైన ఆకాశంలో మాటలు వినబడ్డాయి. నమస్కారం కాదయ్యా, ఈ విమానం ఎక్కే అర్హత ఇది అన్నారు. అయ్యవా, ఈ విమానంలోకి నేను ఎక్కచ్చా, అడుగు పెట్టచ్చా? నేను ఎక్కచ్చు. ప్రతిలో భగవంతుడు చూసావు నువ్వు, ఆశని జయించావు, నిరంతరం హరినామంత ప్రగటి లేదనుకున్నావు. నారాయణుని నామము నులకి ఇహపరతారకం, లోకంలోనూ పరలోకంలోనూ కూడా తెంపజేసేదనే జ్ఞానం నీకు వచ్చింది. సంసారం బురుసగరము, సంసారం గురు అంత సముద్రం అట, సాగరం అంటే. ఈ సంసారం ఒక మహాసముద్రం. ఈ సముద్రం దాటించే ఆ నారాయణ నామస్మరణ మామూలు నావ కాదు, పెద్ద నౌక. జపించడం ధర్మం, విడిచిపెడితే నీ తర్వాత. ఈ శరీరం పుంజం పాపాలం. ఆ నారాయణుని యొక్క నామస్మరణం చేసిన వాడి ఈ శరీరం మీద వ్యామోహం ఉండకూడదే. ఈ దేహం పాపమయంరా, దీని మీద ఎందుకు నీకు ఈ వ్యామోహం? ఆ భగవంతుని యొక్క నామస్మరణం విడిచిపెట్టకుండా జపించు, తద్వారా నీ మోక్షం వస్తుంది. స్మరించాలి హరినామం ఉండాలంటే మోక్షం అని నువ్వే లోకానికి బోధించావు. ఆ బోధన పుణ్యం, ఆ పటిమ ఈ విమానం పంపించింది. ఎక్కమనగానే ఆమె దాని చుట్టూ ప్రదక్షిణం చేశాడు. చటుకులు ఎక్కేల దండం పెట్టి వెనక్కాడు. నా కోసం వచ్చింది పోలేదు పాప, అత్యంత భక్తిగతలతో ఎక్కాట. ఎక్కి వాసుదేవుడి యొక్క నామస్మరణ మళ్ళీ చేశాడు. ఆ నారాయణుణ్ణి అత్యంత ప్రీకు మళ్ళీ మళ్ళీ చెప్పించాడు. విమానం ఎప్పుడు ఆయన చేసిన సంకీర్తనకి పర్వతం మీద ఉండే రాళ్ళు నీ ప్రవహించాయట, ఎంత మధురంగా పెడుతూ అంట. శ్రీనాథుని పద రసిజ భజనే ఈ నర జన్మముకని నా ఫలం, ఈ నర జన్మముకని నా ఫలం. శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ జన్మముకని నా ఫలం, ఈ నర జన్మముకని నా ఫలం. ఆరాయణా నోరార పిలువా నారాయణాయని నోరర పిలువా, నారాయణాని నోరర పిలువా. ఆడెను కలసి కనుదోయి నిలచి, ఆడెను కలసి కనుదోయి నిలచి, ఆడెను కలసి కనుదోయి నిలచి. శ్రీహరికి సరి దైవమిక లేదు, శ్రీహరికి సరివమిక లేదు. మన తల్లి తండ్రి గు బంధు సర్వము దియే శ్రీనాని పద సరస్య భజనే ఈ జన్మము కని నా ఫలం. నారాయణ హరి నారాయణ, 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 నారాయణ హరి నారాయణ. ఆ విధంగా ప్రదక్షిణ చేసి అందులోకి ఉన్నాడట. ఆ మహానుభావ సంకీర్తనం చేయగానే బ్రహ్మఋషులు వచ్చారు అక్కడికి. దృష్టవాన్ యే పతి యోగీంద్రం సిద్ధ బ్రహ్మర్షయో యౌహు. బ్రహ్మఋషు అక్కడికి వచ్చారు. సిద్ధులు వచ్చారు, చారణులు వచ్చారు, గంధర్వులు వచ్చారు. పదే ఇంద్రజుమ్నుడి మీద విమానం మీద పుష్పవర్షం కురిపించారు. ఆ యోగేంద్రుడు పర్వతం మధ్యలోంచి ఆకాశగమనం చేస్తూ దేవతలు నమస్కరించే స్థానానికి వెళ్ళాడు. అక్కడ దేవతలు నమస్కరించే స్థానం, ఆ స్థానం యోగులతో నిండి ఉన్నది. అక్కడ పరమ పురుషుడు విరాజమానుడు ఉన్నాడు. 10,000 మంది సూర్యుల కాంతితో వెలిగిపోతుందట ఒక దివ్య స్థానం అది. ఆ దివ్య స్థానానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే దేవతలు కూడా వచ్చినంత ఆ గేటు దగ్గర ఆగిపోయారట. ఎందుకని? అది దేవానాంచ దురార్థం, దేవతలకి ప్రవేశం అర్హత లేదు, అక్కడ వరకే వాళ్ళ శక్తి. ఈయన బాగా భగవన్నామం చేశాడు, ఈయనకి శక్తి వెళ్ళడానికి. అంత తన్మయత్వంతో తాదాత్మ్యం భగవంతుడిలో లేనమవ్వాలి. కూతురో వేళకోళం వాడుతూనే భగవన్నామం చేస్తే ఎప్పటికీ మనం వాడిలో లేనమం కాలేము. ఈయన దేవతలు కూడా దుర్లభమైన ఆ దివ్యమందిరంలోకి వెళ్ళాడట. దేవతలంతా లోపలికి వెళ్ళబోతే ఏదోస్తే వాళ్ళని ఆపేసింది, అక్కడే ఉండిపోయారు. అక్కడేం కాపలవాళ్ళు లేరు. శక్తి కావాలి లోపలికి వెళ్ళాలంటే. అక్కడికి వెళ్ళాడు ఆయన. ఆ లోపలికి అది వైకుంఠం కాస్తుమా, వైకుంఠానికి వెళ్లే ముందు కూడా ఎంత పరీక్ష చూడండి. అందుకు చెబుతున్నాను, దేవలోకం దాటి ఒక దివ్యమైన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ సాధన చేస్తే కానీ వైకుంఠం గోలోకాలకు వెళ్ళలేరు. అక్కడ మరి భగవంతుడి గురించి చింతిస్తున్నట్ట. శరణ్యం సర్వదేహం విచింతయామాసరం, అక్కడ సమస్త ప్రాణికి మూలకారకుడు శరణ్యుడు అయిన అఖిల సర్వాంతరి అయిన ఆ వాసుదేవుని మళ్ళీ అక్కడ జపం చేశాడు ఆయన. అక్కడ ఎంతకాలంట అంటే ఇటు చూడండి, ఎంతో సాధన చేయని వాడికి మోక్షం పొందాలంటే ఇది ఈ దివ్య లోకానికి కడతారు. దానికి భాస్వలోకం అని పేరు గుర్తుపెట్టుకోండి. ఏంటి భాస్వల్లోకం? పదాల సూర్యుల కాంతితో వెలుగుతుంది. అక్కడికి వెళ్ళి కొంతకాలం మళ్ళీ యోగాభ్యాసం చేస్తే వాడికి కైవల్యం. భగవంతుడిలో కలిసిపోవాలంటే ఉత్తిరే వైకుంఠం వెళ్ళి వెనక చేయాలంటే డైరెక్ట్గా వెళ్ళి వచ్చేస్తాడు. మళ్ళీ చేయిజీలకి మళ్ళీ దిగొచ్చేసారు. అందుకే ఈయన మళ్ళీ రాకూడదు, వస్తే భగవంతుడి రూపంలో రావాలి తప్ప మామూలుగా రాకూడదు. అందువల్ల అక్కడికి వెళ్ళాడు భాస్వల్లోకానికి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఉన్నవాళ్ళు గొల్లులు గోల చేశారు, మాకేది దారి అని. వీరు కూడా మేము భజన చేశాంగా, పద్మాకర్ గారు వీరు ద్వారకాతిరం దాకా భజన చేసి వచ్చారు. గ్రామాలయంలోకి కొంతమందికి అందరినీ రాలేవలేరు, కుదరదు అక్కడ. అది పరిస్థితి అక్కడ. ఆ సాధకుడికి అక్కడ మెట్టు. ఇప్పుడు ఈయనతో కూడా వచ్చిన వాళ్ళందరూ గొల్లును గోల చేస్తే ఆకాశవాణి ఏమన్నదో తెలిసిన భయభీతులు కాండి దేవతలారా, మీరు కూడా ఈ ఇంద్రుడిలాగే మహాసాధన చెయ్యండి. భౌతికంగా వచ్చే కష్టాలు ఎప్పుడూ పట్టించుకోకండి. రాక్షపేడ, ఆర్థిక బాధలు, వీటి గురించి ఆలోచించకండి. భగవంతుని సర్వాంతర్యామిని గుర్తించండి. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఆ కమనీయంతి మీకు ఎప్పుడో ఒకప్పుడు ఈ అవకాశం మీకు తను మీ సాధనలను బట్టి దిగజారకండి అని హెచ్చరించి వాళ్ళ వెనక్కి పంపేశాడు. ఆ తర్వాత ఈ లోపలకు వెళ్ళినటువంటి ఇంద్రజమునుడు ఆది మధ్యాంతరహితుడు, అనాధనుడు, జన్మ మృత్యురహితుడైన దేవదేవుడు పితామహుడు అయిన ఒక భగవత్ స్వరూపం చూశాడు. ఆ రూపం ఎలా ఉందట? ప్రకాశక జ్యోతి, ఒక కాంతి కనపడుతోంది, ఇంకేం కనపడటంలా. అలా పొడుగ్గా వెలుగుతున్న ఒక నామం, రెపరెపడకుండా నిశ్చలంగా ఉంది. మామూలు దేవ జ్యోతి ఏమవుతుంది? రెపరెపలాడుతుంది. ఇది రెపరెపలాడకుండా ఉంది. ఆ జ్యోతి కనపడింది. ఆ జ్యోతి మధ్యలో కనిపించేటండి, తమ్ మధ్యే, దేని మధ్యలో? జ్యోతి యొక్క మధ్యలో. ఆ జ్యోతి ఎంత ఉంటే ఆ రవ్వంత జ్యోతి మధ్యలో సూక్ష్మ రూపంతో కనపడ్డాట. ఎవరు? పురుషం పూర్వమపశ్యత్రమం పదం, ఇత పూర్వం కనిపించిన వాసుదేవుడు ఇటు సూక్ష్మంగా కనపడ్డాడు. ఇది వరకు విశ్వమంతా ఉండే పరమాత్ముడు కనపడ్డాడు, ఈ పట్టు రవ్వంత సూక్ష్మంగా కనపడ్డాట. జ్ఞానం పెరిగే కొద్దీ మనిష్క్ష్మ జ్ఞానాన్ని పొందుతాడు, సూక్ష్మశనం అవుతుంది. సూక్ష్మ జ్ఞానమే కష్టం. మనిషి ఇంత బండగా ఉండడం చాలా తేలికే, ఆ బండ శరీరం తగ్గించుకోవాలంటే చాలా కష్టం. జ్ఞానం కూడా నానాటికి పదును. అందువల్లే భగవంతుడు చాలా సూక్ష్మ జ్యోతి రూపంలో దర్శనమిస్తే వీడు గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడని అర్థం. ఆ మహానుభావుడు అలా కనపడ్డాడు. ఆయన పరమ పదాన్ని ఇచ్చేవాడు, మహాతేజో రాశిస్వరూపుడు. ఆయన బ్రహ్మ విద్విషాం అగమ్యం, పండితులను ద్వేషించే వాళ్ళకి మాత్రం కనపడ్డట. బ్రహ్మ విద్విషాం, విద్విషత్ అంటే శత్రువు. పండితుల్ని, పౌరాణికులు ఎవడు ద్వేషిస్తాడో వాళ్ళకి మాత్రం చచ్చినవాడు ఎన్ని జన్మలెత్తిన కనపడ్డు, సుస్పష్టంగా చెప్పాడు ఈ 114 శ్లోకం. అగమ్యం బ్రహ్మ విద్విషాం, బ్రహ్మ విద్విషులకు కనిపించని ఆ పరమాత్ముడు ఆయనకి అక్కడ కనిపించాడు. ఆయన ఎలా ఉన్నాడు? చతుర్ముఖం, నాలుగు ముఖాలతో ఉన్నాడు. ఉదారాంగ, చక్కని అవయవాలు ఎంత అందంగా ఉన్నాడో. ఆ ముక్కు, ఆ కన్ను, ఆ చెవులు, ఆ కంఠం, ఆ శరీరమే ఒక దివ్య మంగళం. పుల్లి రూపం కింద దర్శనమిస్తున్నాడు ఆయన. ఎటు చూచినా కాంతి, 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 ఒక నిశ్చలమైన అత్యద్భుతమైన కాంతి. వెంటనే అందులోకి ప్రణామం చేశాడు. ఆయన యోగేశ్వరుడు అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో అంటే ఆ కృష్ణుడు. ఆ జ్యోతి మధ్యలో సూక్ష్మంగా దివ్య రూపంతో కనపడేవాడు యోగేశ్వరుడు అంటే. ఆయన ఇంత చరాచర జగత్తం వ్యాపిస్తాడు, ఇన్ని రూపాలలో ప్రత్యక్షమవుతాడు, ఇన్ని పనులు చేస్తాడు, మళ్ళీ ప్రపంచమంతా నిండిన మహాపురుషుడిగా కనపడగలడు. ఇలా కనపడతాడు, అలా కనపడతాడు. ఆ యోగేశ్వరుడి దర్శనం ఈయనకయ్యిందట. ప్రణామం చేశాడు. ఆ విశ్వాత్ముడు దేవుడు స్వయంగా వచ్చి ఏం చేశాడు? ఈయన నీ సాధన పూర్తయింది, ఇక నీకు మాటలతో పెద్దగా పని లేదు రా అని ఏం చేశాట? పరిషస్సజే కౌగిలించుకున్నట్టు ఇంద్రజమ్మునుండి. పరిష్వక్తస్య దేవేన ద్విజేంద్రస్యాథ దేహతః. అలా కౌగిలించుకోగానే ఈ ఇంద్రజ్యుమ్నుడి శరీరం పోయింది, శరీరంలోంచి వచ్చి రవ్వంత జ్యోతి బయటకు వచ్చింది. ఈ జ్యోతి వచ్చి ఈ జ్యోతిలో కలిసిపోయిందట. ఈ జ్యోతులు రెండు ఐక్యమైపోయాడు, పరమాత్ముడిలో లీనమైపోయాడు ఆయన. నిర్గత్య మహతి జ్యోత్స్న, ఆయన అలా జ్యోతి రూపంలో వస్తూ ఉంటే సూర్యమండలాన్ని మించిపోయింది ఆ కాంతి, అది వచ్చి ఈ మండలంలో కలిసిపోయింది. ఈ రెండు జ్యోతులు వెళ్ళిపోయి అద్భుతమైన ఆకాశ మార్గంలోకి వెళ్ళాయి. ఆ తర్వాత ఈ జ్యోతి ఒక దివ్యమైనటువంటి ఆకారం ధరించింది. అదే రుంగ్మండలము అంటారు. ఏమిటి రుంగ్మండలం? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, మూడు వేదాలు కూడా ఆ మండలంలోంచే పుడతాయి, వస్తాయి బయటికి. ఆ మండలం ఇంద్రజ్యుమ్న మహారాజు యొక్క మండలం. ఆయన ఆకాశంలో నక్షత్ర రూపంలో అలా ఇప్పటికి కూడా జ్యోతినిస్తూ ఉండిపోతాడు. అది పవిత్రము, నిర్మల పదస్వరూపం. అది ఎక్కడ హిరణ్య గర్భుడనే పేరుతో పరబ్రహ్మ ఉంటాడో ఆ పరబ్రహ్మ పాదపీఠిక దగ్గర ఆయన యొక్క పాద నఖాల నుంచి జ్యోతి రూపంలో వెలిగిపోతున్నాడు ఆయన. యోగేశ్వరేశ్వరులకు దుర్లభమైన ప్రదేశం అది. అక్కడ వేదాంత ప్రతిష్ఠితుడైపోయాడు ఇంద్రజ్యుమ్నుడు. బ్రహ్మ తేజోమయం శ్రీమద్రష్టా చైవ మనీషిణాం దృష్టమాత్రో భగవత బ్రహ్మణార్చిర్మయో మునిహి. ఆ బ్రహ్మ తేజోమయం, ఆ ఇంద్రజ్యుమ్నుడికి కనిపించిన పరమాత్మ శోభాస్వరూపుడు. జ్ఞానంతో పొందాలాయన్ని, తన్మయత్వంతో పొందాలాయన్ని, యోగాభ్యాసంతో పొందాలాయన్ని, ఆత్మార్పణతో పొందాలాయన్ని. జ్యోతిర్మయమైన రూపమాయనది. ఇంతటి మునీశ్వరుడు ఇంద్రజ్యుమ్నుడు శాంతుడై మంగళమయమై సర్వత్రగామి అయిన రూపంలో లీనమయ్యాడంటే ఆ పరమాత్ముడు యొక్క కృప అది. విష్ణువు యొక్క పరమపదము ఆనందమయం. అక్కడికి వెళ్ళిన వాడికి మాత్రం పొరపాటు కూడా చచ్చుపుచ్చు జన్మలు రావు. అది అచలం, కదలిక లేదు, శాశ్వతం. అది మన పదవులన్నీ వాళ్ళు ఉంటే రేపు పోతాయి, ట్రాన్స్ఫర్లు వీటికి. మన శరీరాలన్నిటికీ మార్పులే, అది మాత్రం అచలము అంటే కదలిక లేనిది. ఆ పరమేశ్వర స్థానం పరబ్రహ్మస్థానం, ఈశ్వరీయ స్థానం. అది ప్రాణులకు ఆత్మభూతం, పరమ ఐశ్వర్యప్రదం. ఈ విధంగా మోక్షరూపమైన అవ్యయమైన ధామాన్ని ఇంద్రజ్యుమ్నుడు పొందాడు. ఏ విద్వాంసుడు దీనిని భక్తి శ్రద్ధలతో చెబుతాడో, ఏ మహానుభావులు దీనిని శ్రద్ధగా వింటారో, అటువంటి వాళ్ళ తరతరాల జన్మలు నశించిపోతాయి, జన్మ కర్మలు నశించిపోతాయి, వాడు మహాత్ములవుతారు. ఇంకో కథ వినొచ్చు కానీ ఈ కథ మాత్రం దుర్లభము అన్నారు. ఈ ఇంద్రజ్యుమ్నుడు ఆయనలో లీనమైన ఈ కథ అతి దుర్లభము, ప్రయత్నంతో కూడా వినాలన్నాడు. తస్మాత్ సర్వ ప్రయత్నం, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కష్టాలు పడినా నేను వినాలి. అంత అత్యద్భుతమైన ఈ కథ. మాయాలక్ష్మిని అతిక్రమించాలంటే లక్ష్మీదేవి దగ్గర రెండున్నాయి, ఒకటి మాయా, ఒకటి అమాయ. మన అందరినీ మాయలో ముంచుతుంది లక్ష్మి. అందులోంచి బయటపడాలంటే ఈ కథ వినాలి, లేకపోతే లక్ష్మీదేవి వాళ్ళని బొట్టలో వేసేస్తుంది. ఈ విధంగా శౌనకాది మహర్షులకి నైమిషారణ్యంలో సూత మహర్షి ఈ కథను చెప్పి భగవంతుడు ఇంద్రసహితుడైన నారదులకి ఈ కథ చెప్పాడు కూర్మస్వరూపుడు. ఆ తర్వాత ఋషులు ఆ కూర్మస్వరూపాన్ని ఇలా అడిగాయి. దేవదేవ హృషీకేశ నాథ నారాయణ వ్యయ తద్వదాశేషమస్మాకం యదుక్తం భవతా పురా ఇంద్రద్యుమ్నాయ విప్రాయ జ్ఞానం ధర్మాదిగోచరం. ఓ దేవదేవ, ఇంద్రియ అధిపతి, మా అందరికీ మనోవల్లభ నారాయణ, వీరహితుడా, పూర్వకాలంలో ఆ ఇంద్రజ్యుమ్నుడికి ధర్మజ్ఞానాన్ని గురించి నువ్వు చెప్పావట. ఆ ధర్మం ఆయనకి ఎంత చెప్పావో మాకు ఇంకా తనివి తీరటంలా పూర్ణ రూపంతో ఆ జ్ఞానాన్ని మాకు బోధించు. ఓ జగన్మయ, ఈ పక్కన ఇంద్రుడు, ఆ పక్కన దేవతలు, ఈ పక్కన ఋషులు, ఈ పక్కన యోగులు, మరో పక్క భక్తులు, వీళ్ళంతా నీ దగ్గర నుంచి శ్రవణం చెయ్యాలి కథ అని అభిలాషతో ఉన్నారు. అభిలాషతో ఉన్న వాళ్ళ కోరిక తీర్చాలి. పంపి మాకు ఈ కథ చెప్పబోయా అనగా ఆయన అన్నట్ట, ఇంతవరకు భూలోకంలో ఉండి ఈ కథ చెప్పాను, ఇక్కడి నుంచి మాత్రం ఇక భూలోకంలో ఉండి చెప్పను. రసాతలగతో దేవో నారదాద్యైర్మహర్షిభిహి, పాతాళానికి వెళ్ళి చెప్పుకుందాం అన్నట్ట. ఇది మానవులకి నా ద్వారా తెలియకూడదు, సూత మహర్షి ద్వారా వ్యాసుడి ద్వారా తెలియాలి. నేను పాతాళంలో చెబుతాను, నా స్వరూపుడైన విష్ణు స్వరూపుడైన వ్యాసుడు దీనిని గ్రంథస్థం చేస్తాడు, ఆయన ద్వారా సూత మహర్షి సౌనకాదులకి భూలోకంలో చెప్పాలి, కాబట్టి ఇక్కడ వినకూడదు రెండని చెప్పి రసాతలగత పాతాళానికి తీసుకుపోయేటవాడు. పాతాళానికి తీసుకుపోయి శ్రీ మహావిష్ణువు కూర్మస్వరూపుడి, నారదాది మహర్షులకి, ఇంద్రాది దేవతలకి అందరికీ ఆ కూర్మ పురాణాన్ని చాలా చక్కగా, పురాణం కౌర్మముత్తమం ఉత్తమమైన కూర్మ పురాణానికి సంబంధించిన విశేషాలు చెప్పాడు జ్ఞానాన్ని. ఆ సమయంలో సన్నిధౌ దేవరాజస్య పలుకులు లోపలికి వచ్చారట. మీ అదృష్టం కొద్దీ రూపాయి టికెట్ లేకుండా వచ్చి వినేస్తున్నారు విష్ణువతడు ఫ్రీగా, ఆ విషయం తెలియట్లేదు కానీ అంచేత అక్కడ వాళ్ళు చెప్పారు, చాలా కష్టాలు పడి పాతాళానికి వచ్చి ఋషులు మహాత్ములు తపశ్శక్తిని ధారపోసి అక్కడికి వచ్చారు. ఈ పురాణం ధనం యశస్సు ఆయుష్ పుణ్యం మోక్షం అన్ని ఇస్తుంది సుస్పష్టంగా చెప్పాడు విష్ణువు. ధన్యం అందరికీ డబ్బిస్తుంది, యశస్యం కీర్తి పెంచుతుంది, ఆయుష్యం ఆయుర్దాయం పెంచుతుంది, పుణ్యం పుణ్యము ఇస్తుంది, మోక్షప్రదం ఋణం ఈ మానవులకి మోక్షం కూడా ఇస్తుంది. ఆ కథని భగవంతుడైన కూర్ముడు దేవతలకి చెప్పినట్టుగా ఓ సౌనకాది మహర్షులారా నేను మీకు చెబుతాను అని సూతుడు చెబుతున్నాడు. ఇందులో ఈ పురాణ శ్రవణంలో శ్రుత్వాచాధ్యాయమేవైకం సర్వై పాపై ప్రముచ్యతే, ఒక్క అధ్యాయం వింటే సర్వపాపాలు పోతాయి. ఈ శ్లోకంతో మొదటి అధ్యాయం పూర్తవుతోంది. ఇప్పటికి మొదటి అధ్యాయం ఇన్ని రోజులు వింటే మనకి అంత పెద్దది ఈ అధ్యాయం విశేషం. ఈ అధ్యాయం కూడా దురదృష్టవంతులు మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చి వెళ్ళిపోతారట. ఒక అధ్యాయం వింటే వాళ్ళు గొప్ప వెళ్ళిపోతారుగా, మరి అదృష్టం వాళ్ళకి పట్టకూడదు, అందరికీ అంత సాధన రాదు. అందుకని ఏమని చెప్పాడు, ఒక్క అధ్యాయం అంటే శ్రుత్వాచ అధ్యాయమేవ ఏకం, ఇక్కడ ఎంత స్పెషల్ మాటలు వాడాడో, ఒక్క అధ్యాయమైనా విన్నట్టయితే ఆ మాత్రానికి సర్వై పాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుంచి విముక్తుడు అవుతాడు. కానీ కర్మయోగం ఏం చేస్తుంది, ఇందాక ఏం చెప్పాం మనం, పొందాలంటే మోక్షం స్మరించాలి హరినామం, జపించటమే ధర్మం విడనాడుట అది యోగం అంతే, ఆ సమయానికి అది లాక్కుపోతుంది కర్మం అన్నమాట. అంచేత మహాత్ములారా ఇది శ్రద్ధగా వినండి. పురాణములో మళ్లీ మళ్లీ చెబుతున్నాడు, చేదస్థం కోసం చెప్పట్లేదు, గొప్పతనం కోసం. ఉపాఖ్యానమథైకం వా, ఒక్క అధ్యాయమైన ఒక్క కథ అయినా ఇది శ్రద్ధగా శ్రవణం చేస్తే బ్రహ్మలోకే మహీయతే, వాడు బ్రహ్మలోకంలో పూజిస్తాడట బ్రహ్మదేవుడు వాడిని పిలిచి. ఏటి కూర్మ పురాణంలో పద్మాకర గారి ద్వారా ప్రథమాధ్యాయం విన్నావా రా అని కూర్చోబెట్టి పూజ చేస్తాడు. నేను వినలేదండి అన్నాడనుకో, నీ మొహం తగలయ్య భో అని తోసేస్తాడు అన్నాడు. అదనమాట ఉపాఖ్యాన మథైకం వా బ్రహ్మలోకే మహీయతే, మహీయతే అంటే అదనమాట బ్రహ్మలోకంలో పూజింపబడతాడు. ఇదం పురాణం పరమం కౌర్మం కూర్మస్వరూపిణ ఉక్తం వై దేవదేవేన శ్రద్ధాతవ్యం ద్విజాతిభి. ఈ ఉపాఖ్యానం కూర్మస్వరూపుడైన దేవాదిదేవుడు చెప్పాడు, అందువల్ల ఇది కూర్మ పురాణం అన్నారు. తాబేలు రూపంలో ఉన్న భగవంతుడు కావాలని ఆ రూపం ధరించి మరీ చెప్పాడు పురాణం చెప్పడానికి, అంత విశిష్టమైనది ఈ పురాణం. ఇది ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పండితుల ద్వారా వినవలసిన పురాణం. నువ్వు సొంతంగా చదివితే దీనికి అంత ఫలితం ఉండదు, అందుకని పండితుల ద్వారా వినమన్నాడు. అసలు పురాణం వినడమే ఎక్కువ ఫలితం అండి, అందువల్ల చదువుకున్న కష్టపడి నాకంటే నాకు చదివిన దానికంటే పారాయణ చేస్తే ఫలితం ఎక్కువ, పారాయణ కంటే వినిపిస్తే ఎక్కువ ఫలితం, వినిపించడం కంటే విన్నవాడికి ఎక్కువ ఫలితం, ఈ విన్నవారికంటే వినడానికి సాయం చేసిన వారికి ఎక్కువ ఫలితం. అటు ఇటు ఇక్కడికి రాకుండానే కృష్ణగారు మొత్తం ఫలితంతో కొట్టేస్తున్నారు అనమాట ఆయన ఆ విధంగా. అంచేత భగవంతుడు ఉత్తరోత్తరం బలీయహ అని కొంచెం అలా ఫలితాలు ఇచ్చేసాడు. ఇక రెండో అధ్యాయంలో కూర్మ ఉవాచ, ఆ కూర్మ స్వరూపుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెబుతున్నాడు, ఓ ఋషీశ్వరులారా, అత్యద్భుతమైన విశేషాలు ఇంద్రజుమ్రుడికి నేను చెప్పినవి మళ్లీ మళ్లీ మీకు కళ్యాణం కోసం వివరిస్తున్నాను. మోక్ష ధర్మయుక్తం ఈ కథ. మీరు సృష్టి యొక్క రహస్యం అడిగారు, అది చెబుతున్నాను విను. పూర్వకాలంలో ఈ చరాచర జగత్తంతా శక్తి స్వరూపం అంటే అమ్మవారి రూపం, అమ్మవారి తప్ప మరొకటి లేదు. అప్పుడు నేను ఒక్కడే మొట్టమొదట పుట్టా. అహం నారాయణో దేవః, నారాయణుడి దేవుణ్ణి నేనే మొదట ఆ శక్తి స్వరూపం నుంచి ఆవిర్భవించాను. పూర్వమాసీన్నమే పరం, అప్పుడు నాకంటే మరొక వస్తువు లేకుండా పుట్టాను. చాలా కాలం ఉపాస్య విపులాం నిద్రాం భోగి శయ్యాం సమాశ్రిత, ఆదిశేషుడి మీద అనంతుడి మీద చాలా కాలం హాయిగా నిద్రాదేవిని ఆవహింపజేసుకుని గాఢంగా నిద్రపోయా. దాన్ని యోగ నిద్ర అన్నారు. అలా నిద్రపోయి నిద్రపోయి 4 యుగాల కాలం అలా నిద్రయ్యాక రాత్రి గడిచింది. ఆయనకి రాత్రి అది అంతకాలం నిద్రపోతాను. మన రాత్రి దిక్కుమాల రాత్రి 12 గంటలకే మనకు అడలు ఎత్తిపోతున్నాం ప్రాణం. ఆయన అంతకాలం హాయిగా నిద్రపోతాడు, చటుకుని లేస్తాడు. ఓ తమాషా ఉండేది పూర్వం. బ్రహ్మదేవుడి ఆయుర్దాయం ఎంత గొప్పదో చెప్పడానికి బ్రహ్మదేవుడు ఒకనాడు మేరు పర్వతం మీదకొచ్చి ఆచమనం చేయాలనుకున్నట్ట. ఆచమనం చేయడానికి ఆయన అక్కడికి వస్తూ ఉంటే లంకా నగరంలో పెద్ద కోలాహలం జరుగుతోంది. ఏమిటి కోలాహలం అని అడిగట బ్రహ్మదేవుడు. రావణాసురుడు కుంభకర్ణుడు పుట్టారండి అన్నారట. హల్పాయుష్కులని బ్రహ్మదేవుడు వెళ్ళి ఆచమనం చేసుకుని తిరిగి వచ్చేసరికి లంకా నగరంలో ఏడుపులు వినపడుతున్నాయట. ఏమిటి ఏడుస్తున్నారంటే రావణాసురుడు కుంభకర్ణుడు చచ్చాడని అన్నారు. నేను ఇందాక చెప్పాక అల్పాయుష్కుడు అని. అంటే ఈయన ఆచమనం చేసి వచ్చేసరికి వాడు పుట్టడం పెరగడం పాలించడం అన్నీ అయిపోయి చచ్చిపోయారు అక్క రాముడి చేతులు. అంటే బ్రహ్మదేవుడు ఆచమనం చేయడానికి అంతసేపు పడుతుంది. మనకేముంది ఆచమ్యాన్ని టిక్కు టిక్కు రాగి మారేస్తున్నాం, ఆయన ఆచమనానికి అంత టైం పడుతుంది. వాళ్ళ ఆయు ప్రమాణాలు వాళ్ళ కాల ప్రమాణాలు అవి. మనది కన్ను మూసి తెరిచేలో వెళ్ళిపోతుంది. మన అల్పాయుష్కులం ఎందుకు పనికిరాం? బ్రహ్మ తుమ్మితే వచ్చే కాలంలో లోకమే వెళ్ళిపోతుంది మనకి. ఇంకా మా నారాయణుడి కాలం చూడండి, ఆయన హాయిగా నిద్రపోయి లేచాడు. లేచి జగత్తుని సృష్టించడం కోసం నిలబడ్డాట. మునిశ్రేష్ఠో, ఓ మునిశ్రేష్ఠులారా, ఆ మహానుభావుడికి అనహఠాత్తుగా ఆనందం పుట్టిందిట. బాగా నిద్రపోయి లేస్తే ఏం కలుగుతుంది? మనకైనా బద్ధకం పోతుంది అనమాట. సరిగ్గా నిద్రపట్టకపోతే లేవగానే అందరి మీద ధమ ధమధములు ఆడిపోతాం. పొద్దున్నే పేస్ట్ తగలేసో నీ మొహం తగలే అంటూ మొదలెడతాం. అందుకే హాయిగా నిద్ర పట్టిందా లేదా అనేది లేవగానే వాడి దాన్ని బట్టి. తెల్లవారుజామున ఎవడన్నా ఫోన్ చేస్తే వాడి మీద ఒళ్ళు వండుతుంది మనకి. రాత్రి 10:00, 11:00 ఏ మధ్యాహ్నం అలిసిపోయి 2:00, 3:00 పడుకునేసరికి దిక్కుమాల ఫోన్ టింగు టింగు ఉంటుంది. అప్పుడు ఆ ఫోన్ చేసిన వాడికి జవాబు ఎలా చెబుతాం? నాబోటి సాధకులను పక్కన పెట్టి వాడు ఏదో ఆ కోపాన్ని రాపులు అడుచుకుంటారు. తగ్గిన వాడు చెడాంబడా తిడతారు. ఈయనకి హాయిగా నిద్రపోయి లేవడం వల్ల, యోగ నిద్రలోంచి లేవడం వల్ల ఒక రకమైన తన్మయత్వం ఆనందం కలిగిందట. ఇది ఒక సృష్టి. నేను చెప్పేది అనేక కల్పాల్లో అనేక సృష్టిలు వస్తాయి. కాబట్టి మేము ఇదివరకు దేవీ భాగవతంలో ఉన్న సృష్టికి దీనికి తేడా ఉందేమని అడగద్దు. ఎందుకని, ఎప్పటికి ఎన్ని కల్పాలు అయ్యాయో లెక్కలేదు. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క సృష్టి, ఇది ఒక్క కల్పం. అటువంటి కల్పంలో ఆయనకు ఆనందం కలగడం వల్ల, ఆనందం వల్ల చతుర్భుజుడైన పితామహుడు బ్రహ్మదేవుడు డామ్మను పుట్టుకొచ్చాడు. ఆయనకి ఆనందం వల్ల బ్రహ్మ పుట్టాడు. అందుకే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటున్నాయి ఉపనిషత్తులు. ఆనందమే బ్రహ్మము. అలా ఆనందం స్వరూపుడైన బ్రహ్మ పుట్టాడు. అప్పుడు ఆయనకు ఆనందం తర్వాత కోపం వచ్చిందిట. ఎందుకు వచ్చిందో చెప్పలేదు. అదే భగవంతుడు కస్మాచిత్ కారణాత్, ఏదో కారణం, వెంటనే రుద్రుడు పుట్టాడు కోపం వల్ల. అందుకే రుద్రుడు క్రోధి. మహేశ్వరుడు దేవదేవుడు పుట్టాడు. ఆయన చేతిలో త్రిశూలం ఉన్నది, 3 కళ్ళున్నాయి ఆయనకి. ఆయన సూర్యుడిలా వెలిగిపోతున్నాడు. ఆ తదనంతరం మహానుభావుడైన ఆ శరీరం నుంచి ఒక అద్భుతమైన జ్యోతి బయటకు వచ్చింది. తదా శ్రీరభవద్దేవి కమలాయతలోచన, ఆయన శరీరం నుంచి అద్భుతమైన కాంతితో బంగారు వర్ణంతో ఒక ఆవిడ పుట్టింది. ఆవిడే లక్ష్మీదేవి, మహాలక్ష్మి. తామర పువ్వుల్లా విశాలంగా ఉన్నాయి ఆవిడ కళ్ళు. ఆవిడ పుట్టి పుట్టగానే ఆవిడ కోసం ఒక పీఠం, బంగారు పీఠం కూడా వచ్చిందట. ఆ పీఠం మీద ఆవిడ కూర్చుని ఆశీనురాలయ్యింది. 2 ఏనుగులు తెల్లనివి పుట్టాయి, శంఖం శబలమని. అవి తమ తొండంతో స్వచ్ఛమైన నీరు పట్టుకొచ్చి ఆవిడ మీద అభిషేకం చేశాయి. ఆవిడ స్వరూప సౌమ్య వదన మోహిని సర్వదేహినం. సుందరంగా ఉంది ఆ లక్ష్మి, సౌమ్యంగా ఉంది ముఖం, కోపం లేదు, ముఠముఠలు ఆడిపోదు. కొంతమంది ఇంటికి వెళ్ళి కాలికి వెళ్ళి నొక్కితే ఆ ఇంటి ఆవిడ మొహం కేసు చూసిందే భయం, మనం ఆవిడేం చేస్తున్నానని.
ఎవరు కావాలి?
అలా కాకుండా ఈవిడ చాలా సౌమ్యంగా చాలా అందంగా పలకరిస్తున్నది. దేహదారుల్ని మోహపరవశుల్ని చేసే మోహిని స్వరూపం ఆవిడది. ఆవిడ పవిత్ర హాస్యంత, హాస్యంలో కూడా పవిత్రమైన హాస్యం, బండభూతులు జోకులు కాదు ఆవిడ. శుచిస్మిత సుప్రసన్న, సుప్రసన్నురాలు. మంగళ మహిమాస్పద, మంగళమయం ఆవిడ శరీరం, అన్ని మహిమలు ఆవిడలో ఉన్నాయి. దివ్య కాంతితో ఉన్నది, దివ్యమైన మాలలు వేసుకున్నది ఆవిడ. ఆవిడని నారాయణి అన్నారు. నారాయణి మహామాయా మూల ప్రకృతి రవియ, మహామాయా స్వరూపిణి నారాయణి, అవినాశిని, నాశనం లేదు, మూల ప్రకృతి. మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి, లలితా సహస్రనామంలో ఈ పేరే ఉంది, మూల ప్రకృతి. ఈ లోకాలకు మూల స్వభావం ఆవిడే. మన స్వభావాలు ఇలా ఉండడానికి కారణం ఆవిడే. ఆవిడ్ని సరిగ్గా ఆరాధిస్తే స్వభావం బాగుంటుంది, ఆవిడ సరిగ్గా ఆరాధించకపోతే స్వభావంలో తేడా ఉంటుంది. జేబులో చెయ్యట్టు గజం దానం ఇద్దాం అనుకున్నవాడు వెళ్ళి లోపల జేబులో చెయ్యట్టారంటే వాళ్ళ దిక్కుమాల స్వభావం, ఆవిడ ఆరాధించలేదు అని అర్థం. స్వధామ్నా పూరయతీదం మత్పార్శ్వం సముపావిశత్. ఆ దివ్య స్వరూపిణి తన శరీర కాంతితో లోకాన్ని నింపుతూ ఆ పీఠం మీద అభిషేకం చేయించుకుని దివ్య వస్త్రం ధరించి ఈయన ఎడం వేపుకొచ్చి పక్షస్థలం మీద చేరింది. అప్పుడు భగవంతుడు బ్రహ్మదేవుడు అంతకుముందే పుట్టాడని చెప్పాంగా ఆనందం నుంచి, ఆయన జగత్పతి అని ఈ కూర్మస్వరూపుడికి స్త్రీ దండం పెట్టి, ఈవిడెవరయ్యా హఠాత్తుగా ఇంత కాంతితో పుట్టింది, వచ్చి నీ వక్షస్థలం మీద చేరింది, మమ్మల్ని మోహపెట్టేస్తోంది, నిన్ను తప్ప ఎవరిని వరించదనుకుంటాను, ఆ రూపం కేసు చూస్తేనే కళ్ళు బేర్లు గమ్ముతున్నాయి, ముట్టుకుంటే కాలిపోయేటట్టుంది ఆవిడ. ఎవరి ఈవిడ? మోహాయాశేషభూతానాం నియోజయ స్వరూపిణి. సమస్త ప్రాణులను మోహంలో పెట్టే ఈ సుందరి లోక సృష్టికి నాకు ఉపయోగపడాలి. మాధవ, ఈవిడ్ని సృష్టి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయని, ఈవిడికి కూడా భాగస్వామ్యమయ్యి ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్ల, నీ అనుగ్రహం ఎలాగో ఉంది, ఆ తల్లి అనుగ్రహం కూడా ఉంటే కానీ సృష్టి కాదు. ఎందుకంటే ఆవిడ రూపంలో ఆ శక్తి ఉన్నది, అదొక నిర్మలమైన కాంతి, మహా పవిత్ర స్వరూపిణి ఆవిడ అనగా. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ లక్ష్మికి తిరిగి నవ్వుతూ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఒక ఆయన అన్నాడు ఆవిడకు అనుమానమా అని, తెచ్చమాట్లేదు, ఆవిడకు అనుమానం ఆవిడ ఆయన మీద, ఈ జగత్తులో ఆయన కాంతి ఉంది గనక. కొంతమందికి రకరకాల డౌట్లు వస్తూ ఉంటే అప్రస్తుతంలో అవధానంలో అడిగాడు, శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద ఉంటుంది, బ్రహ్మదేవుడికి నాలిక మీద ఉంటుంది, శివుడికి సగంలో ఉంటుంది, వీళ్ళకి ఏమైనా భర్తల మీద అనుమానమా అని. అనుమానం వచ్చి ఎంతకాలం కాపురం చేస్తాం, దిక్కుమాల కాపురం అని చేత భగవంతుడికి అనుమానము అది కాదు. ఆ ఇద్దరు అవినాభావ సంబంధం, ప్రకృతి పురుషులు అంటారు, అమ్మవారు ప్రకృతి, స్వామివారు పురుషుడును, అది అన్నమాట. అది రహస్యం. అందువల్ల ఆయన లక్ష్మీదేవికి తిరిగి నవ్వుతూ, ఓ దేవి, ఆయన కూడా దేవత దేవి అని పూజిస్తట భార్యామణిని. పూజించకపోతే లాభం లేదు, ఆవిడ అమ్మవారు ఏకంగా, అమ్మవారి స్వరూపం, పూజిస్తేనే చాలు. అయినా అసలు సహజంగా భార్యను ఆ మాత్రం పూజించాలని కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. దేవి ఇదం అఖిలం విశ్వం సదేవాసురమానుషం మోహయత్వా మమాదేశాత్ సంసారే వినిపాతయ. ఓ లక్ష్మి, ఓ దేవి, ఓ దేవత, ఈ పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో రకరకాల జీవులు మళ్ళీ వస్తారు మనకి. చాలా శీఘ్రకాలంలో మనుష్యులు, దేవతలు, అసురులు, భూమి ఇవన్నీ ఏర్పడతాయి. ఈ సంపూర్ణ జగత్తుని నువ్వు మోహంలో పెట్టగలవు. ఈ లోకాలను మోహపెడుతూ నా ఆదేశానుసారం సంసారాన్ని నడుపు. మోహం లేకపోతే కష్టం. నువ్వు ఎవరిని మోహం పెడతావు, ఎవరిని మోహం పెట్టకూడదు, నా ఆజ్ఞ ప్రకారంగా కొంతమందిని బొట్లు వేసుకో, కొంతమంది జోలికెళ్ళద్దు. జాగ్రత్తగా ఏమనండి, ఎవరు జోలికెళ్ళాలో ఎవరు జోలికెళ్ళద్దో చెప్పాడు ఆయన. జ్ఞానయోగ రథాన్ దాంతాన్ బ్రహ్మిష్టాన్ బ్రహ్మవాదినక అక్రోధనాన్ సత్యపరాన్ దోరతః పరివర్త్యయ. ఎవడు జ్ఞానయోగంలో ఎప్పుడూ ఉంటాడో, ఎవడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడో, ఎవడు బ్రహ్మనిష్టతో ఉంటాడో, ఎవడు బ్రహ్మవాది అయి ఉంటాడో, ఎవడు పండితులను పూజిస్తాడో, ఎవడు అక్రోధనాన్ కోపం లేకుండా ఉంటాడో, ఎవడు సత్యం పలుకుతాడో, అటువంటి వాళ్ళను దూరం నుంచే చూసి పక్కకి తప్పుకో, వాళ్ళ దోలికి వెళ్ళక సుమా. అంచేత జ్ఞానుల దగ్గరికి, ఇంద్రియ నిగ్రహం కలవారి దగ్గరికి, బ్రహ్మనిష్ఠుల దగ్గరికి, బ్రహ్మవాదుల దగ్గరికి, కోపం లేని వాళ్ళ దగ్గరికి, అంటే కోపం ఎవరి దగ్గర ఉంటే వాడి దగ్గరికి భో అన్నాడు ఆయన అంతే. అక్రోధనాన్ అక్రోధనుల దగ్గరికి వెళ్ళద్దు, సత్యపరాన్ సత్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళద్దు. దూరత పరివర్తయ, దూరం నుంచే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపో, దగ్గరికి వెళ్ళావా జాగ్రత్త. ధ్యాయినో నిర్మమాన్ శాంతాన్ ధార్మికాన్ వేదపారగాన్ యాజినస్తాపసాన్ విప్రాన్ దూరత పరివర్జయ. ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాళ్ళు, మమత్వం లేకుండా, ఇల్లైనా భార్య అయినా పక్క వాళ్ళైనా అందరూ సమానమే, వాళ్ళ మీద ప్రేమ వీళ్ళ మీద ద్వేషం ఈ రెండూ లేకపోవడమే మమతారాహిత్యం అంటే. అలా మమతారహితులైన వాళ్ళని శాంత పురుషులు, ధార్మికులు, వేదమంటే ఇష్టమైన వాళ్ళు, యజ్ఞం చేయడం మీద ఆసక్తి కలవాళ్ళు, భాగవతాది సప్తాహాలు జరుగుతున్నప్పుడు పాల్గొనేవాళ్ళు, వాళ్ళన్నమాట వేదపారంగతులంటే. తపస్సులైన బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దూరం నుంచే విడిచిపెట్టేసి వెళ్ళిపో, దగ్గరికి వెళ్ళకో, వాళ్ళని మాత్రం పీడించకు, వాళ్ళ మీద నీ మాయ ప్రయోగించకు. వాళ్ళను నువ్వేం చెయ్యాలి, ఐశ్వర్య రూపంతో అనుగ్రహించాలి, మాయారూపంతో మాత్రం వాళ్ళని పట్టుకోవద్దు. వేదాలు, వేదాంతాలు, విజ్ఞానాలు, పురాణాలు ఇవి నా స్వరూపాలు చెప్పేశాడు ఆయన. వేదము, ఉపనిషత్తు, విజ్ఞానము, పురాణం ఇవి నా శరీరం. ఇవి అనుశీలనతో ప్రతి క్షణం దీని గురించి తహతహలాడుతూ వినాలి 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 వినాలి, వీటి కోసం పరిగెత్తాలి అనే ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడు టైం అవుతుందో 6:30 కొంచెం ముందు పరిగెడదామా అని ఉండాలి. అదిగో అటువంటి వాళ్ళని దూరం నుంచి విడిచిపెట్టేసి వాళ్ళ ఇంటిలో ఐశ్వర్యం నింపు, కష్టం తీసిపారే, సంశయాలన్నీ తొలగించు. ఈ పురాణం వినేటప్పుడు అన్నీ లగే చెబుతాడు అన్నారా, మళ్ళీ మిమ్మల్ని బయటకు వెళ్ళగానే డామ్మన పట్టుకుంటుంది ఆవిడ. ఇక్కడ వస్తుంది మనకి పెద్ద గొడవ. ఆవిడ ఏమంది, సంశయాత్ముల్ని మాత్రం పట్టేసుకో, సందేహము లేకుండా భక్తితో నమ్మి వినాలి. నమ్మకం లేనప్పుడు వింటే సగం మనం నమ్ముతున్నాం, సగం నమ్మడం లేదు. మీకు నిజం చెప్తున్నాను నేను, మనం పరిపూర్ణమైన స్థితి ఎందుకు పొందలేకపోతున్నాం అంటే నమ్ముతాం, నమ్మకం లేదా ఇంత కష్టపడి ఎందుకు వస్తాం. మళ్ళీ బయటికి వెళ్ళాక ఇంత చెప్పారు ఇదంతా నిజమేనా అని రవ్వంత ఎక్కడో వస్తుంది ఈ పద్మాకర్ గారి మీద రవ్వంత అనుమానం. ఓ రూపాయి కోసం అనుమానం దిక్కుమాల గొడవ, అక్కడితో పడిపోతాడు వాడు బొట్లో. అంచేత ఇలా వినేవాళ్ళని మాత్రం దూరం నుంచి వదిలిపెట్టి, యజ్ఞపరాయణులైన వాళ్ళని దూరం నుంచి విడిచిపెట్టి, హోమం జపం వేదం వినేవాళ్ళు, యజ్ఞం ద్వారా దేవదేవుడు మహేశ్వరుని అర్చించేవాళ్ళు, ఇటువంటి వాళ్ళని దూరం నుంచే ప్రయత్నేన వర్జయ, నువ్వు చాలా కష్టపడిన వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళని ఏడిపించకో. భక్తి యోగానికి ఎంత స్పెషల్ ఇచ్చాడు చూడండి, భక్తి 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 పదే పదే చెబుతున్నాయి పురాణాలు. మళ్ళీ భక్తి యోగ సమాయుక్తాన్ ఈశ్వరార్పిత మానసాన్ ప్రాణాయామాదిశురతాన్ దూరాత్ పరిహరామలా. ఎవడు భక్తియుక్తుడై ఆ ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, వాసుదేవుణ్ణి, అనంతుణ్ణి ప్రార్థన చేస్తాడో, మనస్సులో నిలబెట్టుకుంటాడో, ధ్యానం చేస్తాడో, ఆయనే నా దిక్కనుకుంటాడో, ఆయన రూపం ఆయన నామం తలుచుకోగానే తన్మయుడై ఆనందంతో చిందులు వేస్తాడో, అటువంటి వాళ్ళు ప్రాణాయామ పరాయణులు, నిర్మలంగా ఎవడి మీద కుళ్ళు కుతంత్రం కుట్ర లేకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని దూరం నుంచే విడిచిపెట్టు, వాళ్ళని ఏడిపించకు. ప్రణవాసక్త మనసః, ఎవడు ఓంకారం జపం చేయడంలో ఇష్టపడతాడో, ఆసక్తుడై ఉంటాడో, వాణ్ణి మాయలో ముంచకు. అలాగే రుద్రజాప్య పరాయణ, ఆ రుద్రుణ్ణి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు లేక ఆయన నామస్మరణం చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళ జోలికి వెళ్ళకు నువ్వు పొరపాటు. అధర్వ వేదాన్ని శిరస్సును ధరించి మంత్రశాస్త్రాన్ని ఆపోసిన పెట్టిన వాళ్ళ జోలికి వెళ్లకు, ధర్మజ్ఞాతల జోలికి వెళ్లకు. అమ్మవారు వింఛాచల నివాసిని ఉన్నది. ఆ వింఛాచల నివాసిని దగ్గర ఆ జగన్మాత కథాశ్రవణం చేసిన వాళ్ళ జోలికి వెళ్లకు. ధర్మజ్ఞాతలు అంటారు వాళ్ళని, వాళ్ళని దూరం నుంచే విడిచిపెట్టి. ఇంత చెప్పడం ఎందుకు? బహునత్రకి ముక్తేన, 1000 చెప్పడం అనవసరం. ధర్మ పరిపాలన, కథాశ్రవణాశక్తి, నామనిష్ట, ఈశ్వరారాధన తత్పరత కలిగిన మనుష్యుల్ని మోహితుల్ని చెయ్యకుండా, మోహయ్య వాళ్ళని మోహంలో పెట్టకు, ఇది నా ఆజ్ఞ. వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం ఉండాలి, కీర్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఏదన్నా కష్టం వచ్చినా కష్టం తట్టుకుని ఆత్మస్థైర్యం ఇవ్వాలి. చావు పుట్టక ఎవరికైనా తప్పవు, అవి సక్రమంగా జరిగేలా చెయ్యి అని బ్రహ్మదేవుడి కోరిక మీద విష్ణువు లక్ష్మీదేవికి ఆజ్ఞాపించగా, ఆ మహామాయా మహాస్వరూపిణి అయిన లక్ష్మీదేవి ఆయన ఆదేశాన్ని పరిపాలిస్తూ కార్యక్రమాలు చేయడానికి సంకల్పించింది. అందువల్లే ఏమన్నాడు, తస్మాత్ లక్ష్మీం సమర్చయే, తా మహాలక్ష్మిని పూజించాలి భక్తితో. అలా పూజిస్తే, పూజించడం అంటే మేము చేస్తున్నామండి, శ్రావణ శుక్రవారాలు ఏం చేసామో మనకే తెలియదు, ఒక్క విధి విధానం లేకుండా చేసేస్తున్నాం. విధి ప్రకారం చేస్తే ఆ లక్ష్మి శ్రీయం దదాతి క్యాష్ ఇస్తుంది. ప్రచుర ధనం అటువంటి మామూలు ధనం కాదు, లెక్కలేని ఐశ్వర్యం ఇస్తుంది. పుష్టిం, మంచి పుష్టి ఇస్తుంది. పుష్టి అంటే ఊహలో లాభ అయిపోవడమే కదా, సన్నగా ఉన్నా ఆరోగ్యంగా ద్వారకా తిరుమల వరకు చెంగు నడవగలిగితే చాలు. ఊ శరీరం అంటే ఇలా చేయడం కాదు, పుష్టినిస్తుంది, ఆ తృప్తి ఇస్తుంది. మేధ, తెలివితేటలు ఇస్తుంది. యశస్సు ఇస్తుంది, యశో బలం, యశస్సు ఇస్తుంది, బలం ఇస్తుంది. అర్చిత భగవత్పత్నిం తస్మాల్ లక్ష్మీం సమర్చయేత్, అందువల్ల ఆ లక్ష్మీదేవిని అర్చించాలి. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేయాలంటే ఈమెను అర్చించాలనే తెలివితేటలు తెలుసు కాబట్టి ఒక దివ్యమైన బంగారపు పీఠాన్ని ఒకటి తయారు చేశాడు. ఆ పీఠం మీద జగన్మాత లక్ష్మీదేవిని సువర్ణ రూపంలో, హిరణ్యమయస్వరుడు ఆయనకి బంగారానికి లోడేవాడు, మనం కాసుకొనాలంటే ఎన్నో కేసులు పట్టుకోవాల్సి వస్తుంది. ఈ గందరగోళం లేకుండా ఆ తల్లిని ప్రతిష్ఠించాట. అద్భుతమైనటువంటి శుభముహూర్తంలో ఆ తల్లిని అత్యంత భక్తి శ్రద్ధలతో వేదోక్త మంత్రాలతో, బ్రహ్మదేవుడికి వేరే పౌరోహిత్యం ఎందుకు, ఆయనే పెద్ద పురోహితుడైన, అంచేత స్వాములారికి క్యాష్ గురించి బెంగలేదు. క్షీర సముద్రంలో ఆ తల్లిని అర్చన చేశాడు, ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందాడు. పొంది తతో అసురుజత్తు, అప్పుడు అసురుజత్తు సృష్టించడం మొదలు పెట్టాను, సృష్టించాడు లోకాలని. బ్రహ్మలోక పితామహ, అమ్మవారిని ధ్యానం చేయకుండా, అమ్మవారు 3 రూపాల్లో ఉంటుందని చెప్పాము, పరాశక్తి. ఏ రూపాల్లో? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ 3 రూపాల్లో ఏదో ఒక దాన్ని ఆరాధించకుండా సృష్టి ఎవడు చేయలేడు. అమ్మవారి రూపం లేకపోతే సృష్టి అంతా ఏమీ లేదు, అలాగ గడ్డి పరకలా పడుంటుంది. అందువల్ల ఆ మహాలక్ష్మిని అత్యంత భక్తి శ్రద్ధలతో, ప్రీతితో, ఆనందంతో అర్చించాడు. అర్చించేటప్పుడు మళ్ళీ ఏదో ఏడుపు మొహం పెట్టుకుని పద్మాగర్ గారు నోములు నోచుకోమన్నారని చెప్పి ఆయన పేరెట్టు తిట్టుకోకుండా శుభ్రంగా భక్తి శ్రద్ధలతో చేశారు. చరాచరాణి భూతాని యథాపూర్వం మమాజ్ఞయ, పూర్వం ఎలా ఉందో అలా చేశాడు. అంటే ఇది తర్వాత కల్పం కథ అన్నమాట. పూర్వం ఎలా సృష్టి ఉందో, ఎప్పుడు ఆరంభమైందో, ఎన్ని కల్పాలు వెళ్ళాయో ఎవడు చెప్పగలడు? ఈ కల్పంలో బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఎంత విచిత్రం! మన కళ్ళ ముందు ఎన్ని యుగాలు వెళ్ళిపోతున్నాయో, మరెన్ని వెళ్ళిపోతున్నాయో, మనం మాత్రం పుడుతున్నాం, పెరుగుతున్నాం, తిరుగుతున్నాం, ఈ కష్టాలు పొందుతూనే ఉన్నాం, రోగాలు పొందుతూనే ఉన్నాం, నానా బాధలు పడుతూనే ఉన్నాం. మారడంలా సాధన చేయడం లేదు, సాధన నిరంతరం కత్తి మీద సామన్న వాటిది. మానం అంటే ఎవడన్నా నిన్ను పొగుడుతున్నాడంటే అది విషం కింద భావించు. మానం కరళం, మానమే విషం. తిట్టాడు అనుకో ఎవడన్నా, అమ్మాయా అమ్మాయి నా పాపాలను వాడు నాక్కుపోతున్నాడు అనుకోవాలి. ఏ విధంగా పంది మలం నాకుతుందో, మన తిట్టేవాడు మన దోషాలు నాక్కుపోతున్నాడు. అంచేత ఎవడన్నా తిడితే ఎంత ఆనందించాలోట, అలాగ భావించి ఈ బ్రహ్మదేవుడు ఆ భగవతి యొక్క అనుగ్రహం పొంది మానవమానాలకు అతీతుడై సృష్టి చేశాడు.
ఎంతవరకు మీకు తెలియలేదు కాబట్టి ఇప్పుడు తెలిసింది కాబట్టి తిడితే భలే ఆనందం, బయటకు వెళ్ళాక తిట్టుకోండి, తిట్టుకోమనండి అందరిని, హాయ్ సుఖం మనకి, మన పాపాలన్నీ వాళ్ళు లాక్కుపోతారు హాయిగా, మనం హాయిగా ఫ్రీగా ఉండొచ్చు. ఈ విధంగా సృష్టి చేస్తూ ఉండగా బ్రహ్మ ముఖం నుంచి ముందుగా మరీచి అనే ఋషి, భృగు మహర్షి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు పుట్టారు. ఆ తర్వాత దక్షుడు పుట్టాడు, ప్రజాపతి, అత్రి మహర్షి పుట్టాడు, వశిష్ఠుడు పుట్టాడు. వీళ్ళని 9 మంది బ్రహ్మలంటారు, నవబ్రహ్మలంటారు. ఎవరెవరిని? మరీచి, భృగువు, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు, వీళ్ళే నవబ్రహ్మలు. శ్రేష్ఠాతిశ్రేష్ఠులు వీళ్ళు, బ్రహ్మ మానసపుత్రులు వీళ్ళు, వీళ్ళు సాధకులు, బ్రహ్మవాదులు వీళ్ళు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళలో కొంతమంది సప్తఋషులుగా విడిపోవడం, ఇవన్నీ కలిసిపోవడం, ఇవన్నీ వేరే వచ్చాయి. ముందు వీళ్ళ నవబ్రహ్మలు, ప్రజాపతులు అంటారు. ఆ తరువాత వరుసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సూత్రులనే పేరుతో 4 జాతుల వారిని బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఆ 4 పూర్వకాలంలో ఐకవత్యంతో కలిసి ఉండేవారు. వాళ్ళ 4 4 వేదాలు ఇచ్చాడు ఆయన, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం వరసగా. ఆ తరువాత ఏం చేశాడంటే ఇంకా తృప్తి తీరలేదట, ఒరే పురాణాలు వినండిరా మీరంతా హాయిగా సుఖంగా పడతారని మళ్ళీ వాళ్ళకి పురాణాలు కూడా ఇచ్చాడు. ఇదంతా బ్రహ్మ యొక్క సహజ రూపం, ఇది నిత్యం అవినాశన శక్తి. ఆ పురాణాదులు, ఆ వేదాలు నాశనం లేనిది. బ్రహ్మదేవుడు కూడా తనేం సృష్టించరా, ఇంతకు పూర్వం తనలో ఉన్నబట్టి బయట పెట్టాడు. అందుకే వేదాలు అపౌరుషేయాలు, పురుషుడెవడు రాయలేదు. ఈ జగత్తు ఆదిలో వేదమయం, ఆ వేదమయమైన వాణి ఓంకారం ఆయన ఉచ్చరించాడు. ఓంకారం నుంచి సృష్టి వచ్చింది, ఓంకారాన్ని మళ్ళీ బ్రహ్మదేవుడు జపించాడు. ఆ తర్వాత రకరకాల శాస్త్రాలు పుట్టాయి. కొంతమంది శాస్త్రాల జోలికి వెళ్ళారు, లేదనే వాదం కూడా పుట్టింది. వాళ్ళని నాస్తికులు, పాషండులు అన్నారు. శుద్ధమైన అంతఃకరణ కలిగిన వాళ్ళు వేదశాస్త్రాలను గౌరవిస్తారు, అశుద్ధ మనస్కులు వేదశాస్త్రాలను తిరస్కరిస్తారు. క్రమేపీ బ్రహ్మదేవుడి శరీరం ఎర్రగా మారింది, అందులోంచి రాక్షసులు, క్రోధమూర్తులు పుట్టారు. ఆ తర్వాత ఆయన శరీరం నల్లబడింది, అందులోంచి చింతముద్దుల్లా, తుమ్మల్లా ఉండే పిశాచ, భూత, ప్రేత, రక్షోగణాలు పుట్టాయి. వాళ్ళంతా ప్రమాదకారులై బ్రహ్మ సృష్టిని నాశనం చేయడానికి బయలుదేరారు. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్లీ భగవంతుడైన వాసుదేవుడిని శరణ పెడితే అసురుణ్ణి సంహరించాడు ఆయన వచ్చి. ఈ విధంగా బ్రహ్మదేవుడి శరీరం నుంచి రకరకాల జాతులు పుడుతున్నాయి. తక్కిన ఏ ఏ జాతులు ఎలా పుట్టాయి అనేటటువంటి దివ్య విశేషాలు, ఇంకా అత్యద్భుతమైన కథలు, మనం కని విని ఎరగనటువంటి దివ్య విశేషాలు, సాధనా రహస్యాలు, బ్రహ్మానంద విశేషాలు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు.